మొదటి వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండుకుడి. ఎలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవని చూచి సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలమందు కూర్చునమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు అక్కడ నిలువుము లేక ఇక్కడ నీ నా పాదపీఠము దిగువను కూర్చునుమని చెప్పినడల నీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారవుదురు కారా. ప్రార్థన చేసుకుందాం. రామకల్ తండ్రి, సర్వాధికారిన ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా నీ సన్నిధిలోకి రావడానికి, నీ వాక్యం వద్దకు రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. రాజా, అల్పుడున్నాను, అయోగ్యుడు నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మీ సహాయం కొరకు బతిమలుతా ఉన్నాను. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అవసరమైన మాటలు మీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని, మా హృదయాన్ని తెప్పరలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తీసుకొచ్చిన ప్రియులను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు ఆరాధనలో మీ సన్నిధిని తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. వాక్యదాన సమయాన్ని, విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని దీవునికరంగా మార్చమని, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు పిల్లారా, మనం శుక్రవారం ప్రత్యేక రీతిలో యాకోబు పత్రిక నుంచి నిజ క్రైస్తవుని లక్షణాలను ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో భాగంగా యాకోబు క్రైస్తవుని కొరకు మరి ఎలాగుండాలో అని తన పత్రికలో రాస్తున్న శ్రేష్టమైన మాటని ఆధారం చేసుకొని మొదటి మాట మరి శోధనను ఎదిరించేవాడు అని చూసాం. తర్వాత నోటిని కాపాడుకోవాలి అన్నమాట కూడా చూసాం. గత వారం మరి క్రైస్తవుల్లో ఇతరులను ప్రేమించేవాడుగా ఉండాలి అన్నమాట చూసాం. దాని కొనసాగింపుగా ఇదిన ముందు నిజ క్రైస్తవ లక్షణంలో 4వ లక్షణంగా యాకోబు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని పక్షపాతం చూపించకూడదు అని రాసుకుందాం. పక్షపాతం ఉండకూడదు అని రాసుకుందాం. ఈ పత్రికలో 13 వచనాలు పక్షపాతం మీదే ఆయన మాట్లాడడానికి ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించటం ఈ వాక్య భాగంలో చదువుతా ఉన్నాం. కనుక పార్షియాలిటీ అంటే ఒకరిని ఒక విధంగా, మరొకరిని మరొక విధంగా, వారికున్న ధనాన్ని బట్టు, వారికున్న హోదాను బట్టు, వారి యొక్క వంశాన్ని బట్టు ఒకరిని ఎక్కువగాను మరొకరిని చిన్నగాను చూసే దృష్టిని మనం పక్షపాతం అంటాం. సంఘంలో, సహవాసంలో క్రైస్తవ సహోదరుల మధ్య ఆ పక్షపాతం ఉండకూడదు అని మరి ఈ లేఖన భాగాల్లో ఆయన మాట్లాడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేయటం మంచిది. మరి మనం మనంతరంగాన్ని పరీక్ష చేసుకోవడానికి మనలో ఏమైనా ఈ పక్షపాత బుద్ధి, పక్షపాత వైఖరి ఉంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు మెచ్చడని ఈ వాక్య భాగం నుంచి మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఆయన పక్షపాతం కొరకు మాట్లాడుతూ ఆ పదవచనంలో ఇలా అన్నాడు. పదవచనాన్ని చదివితే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధ్యగును అన్నాడు. విమర్శింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను. కనుకను విభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధమైతివి. ఇక్కడ ఆయన మచ్చుకి ఆ పక్షపాతం అనే పాపం కొరకు వివరించటం కొరకు రెండు పాపాలను ప్రస్తావించాడు. ఏంటవి? వాక్యంలో చూస్తే మనం చదువుకున్న వాక్య భాగంలోని వ్యభిచారం, నరహత్య. నరహత్య ఎంత ఘోరమైన పాపము మనం ఎరిగిన వారుగా ఉన్నాం. వ్యభిచారాన్ని దేవుని వాక్యం ఎంత తీవ్రంగా పరిగణించిందో కూడా మనం ఎరిగిన వారిగా ఉన్నాం. అదే విషయాలు ప్రస్తావిస్తూ అదే ధర్మశాస్త్రం కొరకు మాట్లాడుతూ ఈ కాంటెక్స్ట్ ఏ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారంటే, మోమాటం గలవారే ఉండకూడి, పక్షపాతం చూపుకుడి అన్న మాటలతోటి ఆయన సంభాషణ ప్రారంభించారు. పై వచనానికి వెళ్తే, 8వ వచనానికి వెళ్తే, మెట్టుకు నీ వలే నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము, నీ వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినడలా బాగుగానే ప్రవర్తించుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయువరగుదురు. ధర్మశాస్త్రం నరహత్య కొరకు, ధర్మశాస్త్రంలో వ్యభిచారం కొరకు మాట్లాడుతూ అదే ధర్మశాస్త్రం పక్షపాతం చూపిస్తే మనం అపరాధులుగా తీరుస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పక్షపాతం అనే ఈ పాపం ఎలా ఉంటుందో సింపుల్ లాంగ్వేజ్లోనే మనకి అర్థమయ్యే రీతిలోనే ఆయన అక్కడ రాయించారు. అక్కడ రాయించిన మాటలు మనం చదువుకున్నాం కదా. ఎవరైనా బంగారు ఉంగరం, ప్రశస్తమైన వస్త్రం ధరించుకుని మీ మందిరానికి వస్తే ఏం చేస్తారట? ఏం చేస్తారట? మంచి స్థలంలో కూర్చోబెడతారట, సన్మానిస్తారట. లేనివాడు, భేదవాడు వస్తే ఏం చేస్తారట? అక్కడ ఉండు, లోపల రావద్దు, ఆ చివరి కూర్చో, లేకపోతే నేల మీద కూర్చో అని చాలా చిన్న చూపు చూస్తామట. అలా ఉండకూడదు. అలా ఉంటే మీ మనసుల్లో భేదాలు ఉన్నాయి, మీరు సరిగ్గా ఆ క్రీస్తు ప్రేమను ప్రదర్శించేవారుగా కాకుండా దురాలోచనతోనూ భేదాలతోనూ మీరు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా కీలకమైంది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఈ పాపం ఏలుబడి చేయడాన్ని మనం చూస్తున్నాం. మరి మనం కూడా దాన్నే కోరుకుంటున్నాము అనుకుంటున్నాను. మనం వెళ్ళగానే సేవకుడు స్టేజ్ మీద నుంచి ప్రసంగం ఆపేసి రెండు చేతులు జోడించి, మరి ఫలానా రావు గారు వచ్చారు వందనాలు అని ఆహ్వానిస్తే మనకి ఎంత నిండుగా ఉంటుందో కడుపు, ఎంత తృప్తిగా ఉంటుందో. సేవకుడు మన దగ్గరకు వచ్చి మనల్ని పలకరించాలి. సహజంగా లేని స్థితిలో నుంచి ఒక యోగ్యమైన స్థితిలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. లేని స్థితిలో నుంచి యోగ్యమైన స్థితిలోకి వచ్చిన మనం నేటి యోగ్యతను చూసి గర్వించేవారుగా కాక, ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడో, ఏ స్థలం నుంచి లేవనెత్తాడో, పెంట కొప్పు మీద దరిద్రులు వంటి జీవితాన్ని ఈరోజు అధికారులుగా యోగ్యులుగా ఉంచాడు అన్న సత్యాన్ని ఎన్నటన్నటికీ మన గమనంలో నుంచి దాన్ని తుడిచేయకూడదు. సహజంగా భత్ సింగర్ సహవాసంలో ఈ మాటలు ఎక్కువగా మనం వింటాం. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరితో పాటు నేల మీద కూర్చొని వాక్యం వింటారు అన్న మాటలు మనం వింటాం. కొన్ని సాక్ష్యాలు కూడా ఆ హెబ్రోను సహవాసం నుంచి విన్నప్పుడు ఇలా అంటారు, అక్కడ ఆ లెటర్ని కడుగుతున్న ఆ అధికారి సామాన్యుడు అనుకున్నాం, తర్వాత తెలిసింది ఆయన ఒక జిల్లా స్థాయి అధికారిని. అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు సర్దుతున్న ఆయన్ని ఎవరో అనుకున్నాం, తర్వాత చెప్పారు ఆయన చాలా ధనవంతుడు, చాలా ఉన్నతమైన వాడు. సహోదరులు, భక్తి సింగ్ గారు ఆయన ప్రభు సన్నిధిలో ఆ సమానత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆయనైతే డబ్బున్న వాడిని గొప్పగాను లేని వాడిని చిన్నగాను చూడడం ఆయన ఎన్నడూ చేయలేదు. ఆయనే కాదు, ఏ క్రైస్తవుడైనా ఏ క్రైస్తవ సేవకుడైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన ఏ విశ్వాసి అయినా మన దృక్పథం వారికున్న ధనాన్ని బట్టో వారి కులాన్ని బట్టో వారి చదువును బట్టో ఒకరిని ఎక్కువగాను వారికున్న ఆ దీన స్థితిని బట్టో లేని స్థితిని బట్టో తక్కువగాను చూసే మనసు మనలో ఉందంటే మనం ఈ పక్షపాతం అనే పాపంలో ఉన్నామని అర్థం చేసుకుందాం. నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే వాక్యం మనకు నేర్పిస్తుందంటే అతడు పక్షపాతం లేనివాడుగా ఉండాలని వాక్యంలో రాయించడాన్ని మనం చదువుతా ఉన్నాం. కనుక ఈ శ్రేష్టమైన మాటను అపక్క అధ్యాయం, అది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాటను ఆయన రాయించారు. 17వ వచనం చదివితే, పరసంబంధమైన వాడు పరసంబంధమైన జ్ఞానం చేత నింపబడ్డవాడు పైనుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడో మాట్లాడుతూ, అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది. అండర్లైన్ చేయండి, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. మరి రాత్రికాల సమయంలో వాక్య ధ్యానంలో సహవాసాన్ని పాడు చేసే పాపం కొరకు ధ్యానం చేస్తూ వేషధారణ కొరకు ధ్యానం చేశాం. అలాగే ఇక్కడ పక్షపాతము అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ పార్షియాలిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ హృదయంలో నీ వైఖరిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళుతున్న సంఘంలో ఉండడానికి వీల్లేదు, నీ సేవకుడు దాన్ని చూపించడానికి వీల్లేదు. ఆయన అలా ఉంటే నన్ను ఏం చేయమంటారంటే, బెటర్ టు చేంజ్ యువర్ చర్చ్, నీ సంఘాన్ని నీ సహవాసాన్ని వాక్య విరుద్ధమైన పోకడున్న ఆ పరిస్థితులను మార్చేసుకోవటం నీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఎందుకంటే ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో 2వ అధ్యాయంలో ఆయన మనకు అర్థం కావడానికి మన భాషలో లేమియన్ లాంగ్వేజ్ అంటాం, సాధారణ సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాషలో మాట్లాడుతూ ఇలా మాట్లాడాడు. 2వ వచనం చూస్తే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు. 3వ వచనంలో అదే 2వ వచనంలో ఇంకొక మాట అన్నాడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు. ఇద్దరిని మన కళ్ళ ముందుంచాడు, ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన వారే, ఇద్దరు కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చారు, ఇద్దరికి దేవుణ్ణి తండ్రి అని పిలిచే ధన్యత ఇవ్వబడింది, ఇద్దరికి ఆయన కృపాసనాన్ని ఆశ్రయించడానికి ఆయన ఆ అనుమతి ఇచ్చారు, ఇద్దరికి నిత్య జీవం అనే వాగ్దానం, పరలోక సంబంధమైన వాగ్దానాలు, పరిశుద్ధాత్మను పొందుకునే వాగ్దానం ఇద్దరికీ సమానం. దేవునికి పక్షపాతం లేదు. ఆయన కొందరికి కొన్ని, కొందరికి కొన్ని అని మన స్థాయిని బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో ఆయన పక్షపాతం చూపినవాడు కాదు. యెహోవా అందరికి ఉపకారి. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. తిరిగి జన్మించాను అని మాట్లాడుకుంటున్నాం మనం, తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాము అని చెప్పుకునే మనం. ప్రిలరా, ఆయన కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. నిజంగా ఆయన ప్రేమను మనం చూపించగలగాలి. కనుక ఈ పక్షపాతం అనే పాపంలో మనం పడిపోవడానికి, పక్షపాతం మనం చూపించడానికి కారణమయ్యేది మొదటిది వారి ఆర్థిక స్థితి, మొదటిది వారికున్న ధనం సంఘాన్ని ఎంత పాడు చేస్తుందో, ధనం విశ్వాసిని ఎంత పాడు చేస్తుందో అర్థం చేయించడానికి ఆయన ఈ మాట చెప్తా ఉన్నారు. ధనం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేయించడానికి ఈ మాట ఆయన చెప్తా ఉన్నారు. కనుక ప్రశస్తమైన వస్త్రం కట్టుకొని, బంగారు ఉంగరం పెట్టుకొని అన్న ఆ మాటలో మరిన్నిటి మన ఆధునిక భాషలో మాట్లాడుకుంటే సహజంగా పరిస్థితి ఎలా ఉంటుంది? ధనాన్ని ఆ స్థితిమంతులు, కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు కారులో వస్తే, ఎంప్లాయీస్ వస్తే సంఘానికి, ఉద్యోగస్తులు సంఘానికి వస్తే, అది లేకపోతే లోకల్ ఎంఆర్ఓ, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ సంఘానికి వస్తే, సంఘంలో సేవకుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు అన్నది, అలాగే మనం వారిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అన్నది చాలా అవసరమైన విషయం. క్రైస్తవ ఆధ్యాత్మిక సభల్లోనూ, దేవుని మందిరంలోనూ రాజకీయ నాయకులు ఎలక్షన్ ప్రచారానికి వస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నాం, వారికి ఎంతగా సన్మానిస్తున్నామో, మరి అది దేవుని వాక్యం మెచ్చేది కాదు, దేవుడు మెచ్చేది కాదు. వాళ్ళు రాకపోతే దశమ భాగాలు రావను, ఉద్యోగస్తులు కోల్పోతే మనకు వచ్చే కానుకల సంఖ్య లేదా కానుకలు మొత్తం తగ్గిపోతుందనో, ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నామంటే మనం సరిగ్గా నిజమైన క్రైస్తవం కాము, తిరిగి జన్మించిన అనుభవంలో లేము అన్నదే ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ధనం పక్షపాతం చూపించడానికి కారణమయ్యింది అని రెండో వచనంలో మనం చదువుకున్నాం, మూడో వచనంలో కూడా ఆ మాట చూస్తున్నాం. ఆ పాపం ఎక్కడ దాకా తీసుకువెళ్తుందో ఆరో వచనంలో ఇలా మాట్లాడాడు, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించువారు వీరే కదా అన్నాడు. అక్కడ న్యాయ సభలకు ఈడ్చువారు అన్న మాట దగ్గర సంఘాల్లో ఈరోజు కోర్టుల్లో కేసులు అవ్వడానికి, పోలీస్ స్టేషన్ ఆశ్రయించడానికి కారణం ఏంటి? ధనానికి ప్రాధాన్యత ఇవ్వడమే కదా, ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కదా. సంఘంలో ఆస్తుల సంఖ్య పెరిగేసరికి, కానుకల మొత్తం పెరిగేసరికి ఎలాంటి ఆత్మీయ స్థితి పోయి భయంకరమైన డబ్బు కొరకు వెంపర్లాడే మనసులు మరి సంఘ పెద్దల్లోనూ సంఘ నాయకుల్లోనూ కలగటాన్ని మనం చూస్తున్నాం. సంఘాన్ని ఎంతగానో పాడు చేస్తున్న ఈ పాపం, పక్షపాతం అనే పాపం, నిజంగా విశ్వాసిగా మనం ఎలాంటి నేత్రాలు కలిగి ఉండాలి, ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో అర్థం చేయించడానికి ఆయన ఐదో వచనంలో చాలా చక్కటి మాట మనం చదువుకుంటాం. ఐదో వచనంలో మనం ధనాన్ని బట్టి వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఒకరికి కుర్చీ వేసి మరొకరిని చాప మీద కూర్చోబెట్టేవారుగా ఉంటే, ధనాన్ని బట్టి వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి పాటలు పాడటం రాకపోయినా మరి డబ్బుంది కనుక పాటలు పాడే అవకాశాన్ని దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు అడిగారు కనుక అవకాశాలు వారికే సేవకుడు ఇస్తా ఉంటాడు. కారణం పక్షపాతం. ఎవరికి ఏదో, ఎవరికి ఏ తలాంత ఉందో, అందరితో సమానంగా అందరిలో ఒక్కరిగా చూసే దృష్టి ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అందుకే 5వ వచనంలో పేదవారిని తక్కువగా చూస్తూ కింద కూర్చోమంటున్నారు కదా. పేదవారిని పరలోకం ఎలా చూస్తుంది, ప్రభు ఎలా చూస్తుందో అర్థం చేయించడానికి 5వ వచనంలో ఎలా అన్నాడు, నా ప్రియ సహోదరులరా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. లోకంలో దరిద్రులే విశ్వాసంలో భాగ్యవంతులు అన్నాడు. నువ్వు లోకంలో ధనవంతులను చూస్తున్నావు, విశ్వాసంలో ధనవంతులను చూడలేకపోతున్నావు. లోకంలో భాగ్యవంతులను చూస్తున్నావు నీ నేత్రాలు, విశ్వాసంలో భాగ్యవంతులను చూడలేకపోతున్నావు. అయితే ప్రభు వాక్యం అంటుంది, వారు లోకంలో దరిద్రులు కావచ్చు కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను. తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటప్పుడు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుడు ఎలా చేస్తున్నాడు? ధనవంతుడు లాజరు చనిపోరని మనం లూకాసు 16వ అధ్యాయం చదువుకుంటాం. ధనవంతుడు లాజరు చనిపోయిన సన్నివేశంలో లాజరు దరిద్రుడు కదా, రోగిష్టి కదా, కుక్కలు వచ్చి కురుపులు నాకే పరిస్థితి, తినడానికి తిండి లేక మరి ధనవంతుని బల్ల మీద పడ్డారు రొట్టు ముక్కలు తినే, మరి చాలా దయానీయమైన స్థితి. పరలోకం అతన్ని ఎలా చూసిందంటే, అతడు చనిపోతే దేవదూతల ద్వారా ఆహ్వానం, అబ్రహాము రొమ్మును ఆనుకుని ఆధిక్యత. పేదవాళ్ళని పరలోకం ఎలా చూస్తుంది? దేవుడు లాజర్ని ఎలా చూశాడు? దేవుడు లాజర్ని ఎలా చూపించాడు? మన కళ్ళ ముందు ఎలా చూపించాడు ఆయన్ని? లూకాసు 16వ అధ్యాయం 20వచనాన్ని చదువుకోవాలి. లాజరు అను ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుపోబడెను. మనం ఆయన కొరకు చదువుతూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆయన గురించి వాక్యంలో ఓ వర్ణన మనం మనసులోకి తీసుకుంటే మన కొంచెం మనసంతా ఇబ్బందిగానే ఉంటుంది. మనం నేరుగా చూస్తలేదు, ఆ స్మెల్ నేరుగా మన ముక్కుకు తాకట్లేదు, మన నేత్రాలు ఆయన డైరెక్ట్గా చూస్తలేదు. అయినా సరే లాజరు అనే దరిద్రుడు అన్న సన్నివేశం చదువుతూ ఉన్నప్పుడు వద్దులే అనిపిస్తుంది. పరలోకం వద్దులే అనుకోలేదు, దేవుడు వద్దు అనుకోలేదు. దేవదూతల చేత ఆహ్వానం, అబ్రహాము రొమ్మున ఆనుకునే అవకాశం. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు, దేవదూతలకి పక్షపాతం లేదు, పరలోకానికి పక్షపాతం లేదు. మరి భూమి మీద ఉన్న మనం ఆ పరసంబంధులం కదా, ఆ దేవుని వారసులం కదా, ఆ మనసు కలిగిన వారిగా మనం ఉండాలి కదా. ఒకసారి ఆలోచించండి, మీ సంఘంలో లేదా నీ సహవాసంలో లేని వారిని ఉన్నవారిని ఒకే రీతిగా చూసే పరిస్థితి ఉందా? ఒకవేళ సంఘానికి సేవకుని పక్కన పెడితే నీ అంతరంగానికి నువ్వు సమాధానం చెప్పుకో. సంఘంలో ధనవంతుని లేని వారిని సమానంగా చూసే మనసు నీకుందా? మనం పోలీస్ స్టేషన్కి చాలామంది వారి పని కొరకు వస్తారు, వారి అవసరతలో వారి ఇబ్బందులు వస్తారు. అక్కడ నీ వైఖరి ఎట్లా ఉంది? ఎవరైనా తెల్ల చొక్కా వేసుకొని, ఎవరైనా విన్నోవా కారు వేసుకొని 4 నెలకాయలు వేసుకొని రాగానే అక్కడ చాలా చాలా వినయంతో నువ్వు మాట్లాడతావు. కొంచెం బట్టలు సరిగ్గా లేక, జుట్టు సరిగ్గా లేక, భాష సరిగ్గా లేక నెత్తు నూరు బాదుకుంటూ ఎవరైనా ఆపదలో స్టేషన్కి వచ్చినప్పుడు పట్టించుకోవడంలో నీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? వారికున్న ఆర్థిక స్థితిని బట్టి, వారికున్న ఆర్థిక స్థితిని బట్టి, వారి అపీరెన్స్ని బట్టి నువ్వు ఒక అంచనా వేస్తావు. వీడు పనికిమాలోడు, ఏమీ లేనోడు, మనకు పనికొచ్చే కేసు కాదు, ఇతనికి ఏమైనా చేసినా మనకి వచ్చేది ఏమీ లేదు, మిగిలేది ఏమీ లేదు అన్న వైఖరి కదా. అయితే దేవుని వాక్యం ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతుంది. సమాజం అందరిలోనికి ధనవంతుడు పేదవాడు వచ్చినప్పుడు, ధనవంతునికి కుర్చీ వేస్తున్నావు, పైన కుర్చీ పెడుతున్నావు, పేదవాడిని ఓయ్ అక్కడుండు లోపలికి రావద్దు అని కదా ఇస్తున్నావు, నేల మీద నీ కాళ్ళ దగ్గర కూర్చోమంటున్నావు, అలా ఉండకూడదు అన్నాడు. మరి సమాజం మందిరం మనకైతే మన పోలీస్ స్టేషనే ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన ఆలయం. అక్కడే మనం ఆయన్ని ఆరాధించాలి, అక్కడే మన సాక్ష్య జీవితాన్ని చూపించాలి, అక్కడే మనం ప్రభువుని కనపరచాలి. లేని వారిని ధనవంతులను ఒకే రీతిలో చూసే మనసు నీకుందా? ధనవంతులకు మొగ్గు చూపిస్తూ లేని వారిని తక్కువగా చూసే పక్షపాత బుద్ధి నీకుందా? ఉంది అన్నది సమాధానం అయితే యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు కాదు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? క్రైస్తవుడు కాదు అంటూ ఇంకా ఏమన్నాడు 4వ వచనంలో? మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. నీలో భేదాలు చూపించే బుద్ధి ఉంది, నీలో దురాలోచన ఉంది, నీలో పక్షపాతం ఉంది అని ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నాడు, చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. కనుక పక్షపాతం ఎక్కడ బయటపడుతుందంటే డబ్బు దగ్గర బయటపడుతుంది, ఆర్థిక స్థితిని బట్టి బయటపడుతుంది. 2వది, పక్షపాతం ఎక్కడ బయటపడుతుందంటే కులం దగ్గర బయటపడుతుంది, కులం దగ్గర బయటపడుతుంది. కాస్టిజం, బ్రాహ్మణ సమాజం, హైందవ సమాజం, మన సమాజంలో ఈ కుల వ్యవస్థకి మనకు తెలుసు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 జాతులు. అందులో దేవుని బుర్ర నుంచి పుట్టినవారు బ్రాహ్మణులట, దేవుని భుజాల నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులట, దేవుని కడుపులోంచి పుట్టిన వాళ్ళు వైశ్యులట, దేవుని పాదాల నుంచి పుట్టిన వారు శూద్రులట. వారినే అన్టచబుల్స్ అన్నారు, అంటరాని వారు భారత సమాజం. ఒకనాటి సమాజం అంటనితనాన్ని మరి నూరు పోసింది. అందులో చాలామంది, మనలో చాలామంది దాని బాధితులై ఉంటారు. ఆనాడు మనం దాన్ని ఎలా చూసాం? మనం వారితో పాటు ఆలయానికి రావడానికి వీల్లేదు అన్నారు, మనం వాళ్ళతో పాటు ఒకే బావి నీళ్ళు తాగడానికి వీల్లేదు అన్నారు, వారితో పాటు మన పిల్లలు కలిసి చదువుకోవడానికి కుదరదు అన్నారు, వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఎదురు రాకూడదు అన్నారు. ఎంత ఘోరమైన సామాజిక దురాచారంగా అన్టచబిలిటీ ఉందో, ఈరోజు అదే అన్టచబిలిటీ, అదే అంటరానితనం ధనం మన మధ్యకి తీసుకొచ్చింది. డబ్బు ఉన్నవాడేమో స్నేహితుడు, డబ్బు లేనివాడేమో అన్టచబుల్, అంటరానివాడు. మాట్లాడడానికి మనసు లేదు, పలకరించడానికి మనసు లేదు, కన్నెత్తి చూడడానికి మనసు లేదు, అన్టచబుల్ అంటూ వెళ్ళిపోతున్నాం. అలా ఉండకూడదు అన్నాడు ఆయన, అలా ఉండకూడదు అన్నాడు ఆయన. దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్న మాట మనం చదివితే, దేవుని వాక్యం కుల వ్యవస్థకి 100% వ్యతిరేకం. దేవుడు మరి భారత సమాజంలో ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చారు, కానీ ఆయనైతే ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన ఎలా సృష్టి కార్యాన్ని చేశాడో రాస్తున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. దేవుడు ఎలా సృష్టి కార్యం చేశాడు? మనందరి తండ్రి ఒకడే అన్నాడు. శారీరకంగా భౌతికంగా మనందరి తండ్రి లేదా మనందరి మూల పురుషుడు ఒక్కడే అన్నాడు. ఎవరు ఆయనంటే ఆదాము. ఆదాము నుండే మనం అందరం వచ్చాం. ఈ అమెరికాలో బ్లాక్లు, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, బ్లాకిష్ వైటిష్ అన్న జాతి భేదం ఉంది. నల్లోడు తెల్లోడు ఇద్దరు కూడా ఆ ఒక్క నుంచే వచ్చారు. భారత సమాజంలో అంటరాని వాళ్ళు, ఉన్నత వర్గాలకు చెందిన వారనే వ్యత్యాసం ఉంది. ప్రతి ఒక్కరూ వాక్య ప్రకారంగా ఆ ఒక్క మూల పురుషు నుంచే వచ్చారు. ఈవెన్ మనం మైనారిటీస్ మెజారిటీస్ అంటాం, అంటే స్త్రీలను మైనారిటీస్, వీకర్ సెక్షన్స్ అంటారు. అలాగే మతాన్ని బట్టి కొంతమందిని మనం చిన్నగా చూడడానికి సమాజంలో ఆ భేదభావం ఉంది. ఏ స్థితి అయినా, నువ్వు స్త్రీ అయినా, పురుషుడు అయినా, ధనవంతుడు అయినా, లేనివాడు అయినా, తెల్లవాడు అయినా, నల్లవాడు అయినా, ప్రతి ఒక్కరికి మూలం ఒక పురుషుడే, ఆదామే. అందరము ఒకే తండ్రి నుంచి ఆయన సృష్టి చేశాడు. ప్రతి జాతి మనుషుని, బైబిల్లో జాతులు ఉన్నాయి తప్ప కులాలు లేవు. జాతి ప్రాంతాన్ని బట్టి జాతీయులుగా పిలువబడుతున్నారు. ఆ జాతీయత ప్రాంతాన్ని బట్టి జాతీయత వస్తుంది తప్ప ఎలాంటి కుల వ్యవస్థకి దేవుని వాక్యము విరుద్ధమైందని జ్ఞాపకం చేస్తున్నారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకోవాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకోవాలి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆ పార్షియాలిటీ ఆయనలో లేదు, ఆ పక్షపాత బుద్ధి ఆయనలో లేదు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు అసహించుకునేది పాపాన్ని తప్ప ఎలాంటి ఆర్థిక స్థితిని బట్టో, లేకపోతే కులాన్ని బట్టో, గోత్రాన్ని బట్టో దేవుడు దూరంగా పెట్టేవాడు కాదు. ఆయనకు పక్షపాతం లేదు. ఏ జనములో ఉన్నవాడినైనా ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో ఉన్నవారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వైపు తిరిగిన వారిని, ఆయన వద్ద కూర్చువాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాడు అంటున్నాడు. 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భారత సమాజంలోనికి క్రైస్తవ్యం ప్రవేశించే నాటికి ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ, ఈ అంటరానితనం చాలా విపరీతంగా ఉన్నప్పుడు ఆ క్రైస్తవ మిషనరీలు భారత సమాజంలో ఉన్న ఆంట్రానితనాలకు నొచ్చుకొని ఇది దైవ విరుద్ధం, ఇది వాక్య విరుద్ధం, దేవునికి పక్షపాతం లేదు అని చెప్పి వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరు చివర ఉన్న ఆ ప్రాంతాలు వెలివేసినట్టుగా ఉన్న ఆ ప్రజలు, ఆ హరిజనవాడలు, ఆ ఎస్సీ కాలనీస్ వారి దగ్గరికి వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు అందరికి ప్రభు, అందరికంటే మాకు ప్రభువా, మేము దేవుడికి నచ్చమంట కదా అంటే లేదు లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి వారు నిజంగా నిజంగా సమాజంలో లేని వారిని, సమాజంలో కడగా ఉంచిన వారిని ఆయన ఆదరించడాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడికి పక్షపాతం లేదు, ప్రతి జనాన్ని ఆయన అంగీకరించాడు. ఈ భారత సమాజంలో అంటరాని వారిగా పిలువబడ్డ వారికి మొదట ఆయనే ద్వారాలు తెరిచాడు. నల్ల జాతీయులను తెల్ల జాతీయులు వివక్షత చూస్తున్నప్పుడు నల్ల జాతీయుల్ని ఆయన త్రోసివేసిన వాడు కాదు, తెల్ల జాతీయుల్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నవాడు కాదు. ఆయనలో ఆ పక్షపాతం లేదు. మరి ఆయన బిడ్డగా క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న నీలో నాలో ఆ పక్షపాత బుద్ధి ఉందేమో పరీక్ష చేసుకోవడం మంచిది, అది మనకి తగదు అని ఆయన వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తున్నారు. గలతలకు రాసిన పత్రిక 3:28 చదువుకుందాం. గలతలకు రాసిన పత్రిక 3:28 మనం చదువుకుందాం. 27 కూడా చదివితే బాగుంటుంది. 27, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రహాము యొక్క సంతానమై ఉంది, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాక్యంలో భేదాలు లేవు. క్రీస్తు సంఘంలో భేదాలు ఉండడానికి వీలు లేదు. ఒకే ప్రభు, ఒకే తండ్రి, ఒక్క ఆత్మదేవుడే మనం నడిపించేది, ఒక్క వాక్యం, ఒక్క విశ్వాసమే. ఒక్క సంఘంగా ఉండడానికి, ఒక్క దేహంగా ఉండడానికి మనం పిలువబడ్డాము. ఆ దేహంలో, ఆ సంఘంలో చేర్చబడ్డ నీ హృదయంలో ఎలాంటి విరోధ భావం? ధనవంతుల్ని గొప్పగా చూసే మనసు, లేని వారిని చిన్నగా చూసే మనసు ఎంత మాత్రం మనకు తగినది కాదు అని ఆయన వాక్యం మనల్ని ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తుండగా, మనలో ఏమైనా ఈ విరుద్ధ భావం ఉందేమో, మనలో ఏమైనా ఈ చేదైన వేరుందేమో ఆలోచన చేసుకోవటం, పరీక్ష చేసుకోవటం, ప్రభు దగ్గర ఒప్పుకోవటం, ఇది క్రైస్తవునికి తగదు అన్న సత్యాన్ని ఎరగటం మనకు మంచిది. కొలసిలకు రాసిన పత్రిక 3:28 11:11 చదువుతున్నాను. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటని భేదం లేదు, పరదేశి అని, సిద్ధియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అక్కడ ఫుట్నోట్లో సిద్ధియుడు అనగానే అనాగరికమైన ఒక జనం అని రాశారు. అనాగరికమైన ఒక జనం, పరదేశి, ఈ ఈ ప్రాంతంవాడు కాదు, ఈ ఊరోడు కాదు, ఈ కులమోడు కాదు, అది వాక్యంలో లేదు, అది క్రైస్తవం ఉండడానికి వీలు లేదు. అనాగరికమైన జనం, చదువు లేదు, సంధి లేదు, అట్లాంటి విరోధ భావం అది క్రైస్తవునికి తగినది కాదు. దాసుడు అని చూసే స్వభావం మరి చాలాసార్లు ఈ మాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అవసరమే ఆలోచించటం. ఈ మధ్య ప్రభు యొక్క మహాకృపను బట్టి రెడ్డి కమ్యూనిటీ నుంచి ఈ చౌదరి కమ్యూనిటీ నుంచి ఉన్నత వర్గాలుగా ఒకనాడు పిలువబడ్డ ఆ కమ్యూనిటీ నుంచి చాలా మంది ప్రభు నమ్ముకుంటున్నారు. అక్కడ మరలా ఒక జబ్బుచ్చి పడింది. రెడ్డి కమ్యూనిటీకి రెడ్డి పాస్టర్, చౌదరి కమ్యూనిటీకి చౌదరి పాస్టర్. అంటే వేరే వాళ్ళు రానవరా, వేరే వాళ్ళతో కలవరా, ఇంకా ఆ కంపు ఆ స్మెల్ అలాగే ఉంటుందా? మీరు మారు మనసు పొందారని చెప్తున్నారు, కానీ మీలో పక్షపాతం ఉంది, మీలో విరుద్ధ బుద్ధి ఉంది. నేను ఎరిగిన వాడిగా ఉన్నా, అలాంటి ఉన్నత వర్గాల్లో ఆ ఉన్నత వర్గాలుగా పిలువబడ్డ వారి నుంచి మారు మనసు పొందిన వారు తన మన భేదం, అంటరాని వారిని భేదం, తక్కువ కులాల వారిని భేదం, ఇదిగో ఆ వాళ్ళ దేవుడు నమ్ముకున్నావా అనే నిందున్నప్పటికీ అందరితో కలిసిపోయి ప్రభుదాస రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, పెద్దనాన్న గారు ప్రభుదాసు రెడ్డి అని పిలిపించుకోవడానికి ఇష్టపడలా. ప్రభుదాసుడు అంతే, రెడ్డి ఇప్పుడు చచ్చిపోయాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు అయితే ఆరుగురు పిల్లల్ని కూడా ఆ కమ్యూనిటీలో ఇవ్వలా, ఆ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయలేదు, ఎస్సీలకి ఇచ్చి కూడా పెళ్లి చేశాడు ఆయన. నిజమైన మారు మనసు, పక్షపాతమైన బుద్ధిని మనం చూస్తాం. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మరలా ఆ కుల పిచ్చి, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మరలా ఆ డబ్బు పిచ్చి. ఎవరిని చేసుకోవాలి? బాగా కష్టం ఇచ్చే అమ్మాయి కావాలి, మా స్టేటస్కి తగ్గ కుటుంబంతో సంబంధం పెట్టుకోవాలి. నేను ఎరిగిన వాడిగా ఉన్నాను, మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప ఇతరులకి శాపంగా ఉండకూడదు. దేవుడు మాకు ఏ కుటుంబాన్ని చూపించాడో, ఏ అమ్మాయిని చూపించాడో, వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, మేము ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంటికి కోడలుగా చేసుకున్నాము అని చెప్పి నమ్మకమైన దేవుని బిడ్డను నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. అవిరోధ భావం, ఆ పక్షపాత బుద్ధి మనలో ఉందా అని మాట్లాడుతున్నాడు. డబ్బు దగ్గర నీ బుద్ధి బయటపడుతుంది, కులం దగ్గర నీ బుద్ధి బయటపడుతుందని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడైతే ఆయన మనసు ఎట్లా ఉందో ఈ వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుని యొక్క చాయిస్ ఎట్లా ఉంది? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే లోకంలో దరిద్రులను ఏర్పాటు చేసుకున్నాడట, తన రాజ్యానికి వారసులుగా పిలుచుకున్నాడట. ఇంకొక మాట ఈ మాట చెప్పనివ్వండి, చాలాసార్లు అనుభవంలో నుంచి ఈ మాట మాట్లాడుకున్నాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు లేనివారే. దేవుణ్ణి హృదయపూర్వకంగా హత్తుకునేది పేదవారే. మన డిపార్ట్మెంట్లో హోంగార్డ్లు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ప్రభువుని హత్తుకున్నట్లుగా ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు హత్తుకోలేరు. ఎందుకు హత్తుకోలేరు? ఎందుకు చిన్న ఉద్యోగస్తులుగా ఉన్న మనం ప్రభువుని ప్రేమించగలుగుతున్నాం? ఎందుకు ఉన్నతమైన ఉద్యోగస్తులుగా ఉన్న వారిని దేవుని ప్రేమించలేకపోతున్నారంటే కారణాలు సాకులు వారు ఏమైనా చెప్తారు. ఒకటి మాత్రం ప్రభు, ఒకటి మాత్రం దేవుని వాక్యంలో నుంచి ప్రభు మనసును మనం చూస్తున్నాం. ఆయనకి ప్రేమించే మనసు కావాలి తప్ప వాని యొక్క హోదా వద్దు అంటున్నాడు. దరిద్రుల్నే భాగ్యవంతులుగా చేశాడు విశ్వాసంలో, దరిద్రుల్నే దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. గాడ్ చాయిస్, ఆయన ఎంపిక ఆయన ఎలా చూస్తున్నాడో ఒకసారి చూసి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి, సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానును సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట మనం చదువుతున్నాము. ఆయనలో పక్షపాతం లేదు, ఆయనకు పక్షపాత బుద్ధి లేదు, ఆయనకు విరోధ భావం లేదు, ఆయన ధనాన్ని చూడడం లేదు, ఆయన కులాన్ని చూడడం లేదు. ఆయనలోకి వచ్చిన నీవు, నీ అంతరంగం ఎలా ఉంది? పక్షపాతం ఉందా? విరోధ భావం ఉందా? అది ఎంత మాత్రం నీకు ఆశీర్వాదం కాదు. నిజ క్రైస్తవుడు పక్షపాతం చూపించిన వాడిగా ఉండాలి. అలా లేము అని అనుకుంటే యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్ అని వాక్యం హెచ్చరిస్తుండగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఒప్పుకుందాం, ఆయన ప్రేమను చూపుదాం, లోకానికి మాదిరిని చూపుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
థ్యాంక్ యూ సార్, వందనాలండి. ఇంతవరకు కూడా దేవుడు తన దాసుని నిలబెట్టుకుని మనతో పక్షపాతం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు.
బాగా ప్రాబ్లం ఉన్నాయి,
ఇప్పుడు జ్ఞాపకం చేసుము విని వదలకుండా.
వెంకట బ్రదర్ నీ వాయిస్ బాగా కట్ అయిపోతుంది.
ఇప్పుడు ఓకేనా సార్?
నీకు నెట్ ప్రాబ్లం ఉన్నాయి.
క్లియర్ గా ఉందా సార్?
బాగుంది, బాగుంది.
ఇప్పుడు ఎలా ఉంది సార్ వాయిస్?
నీకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి బ్రదర్, ఒక్క నిమిషం నన్ను నడిపిస్తాలే. వా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు విన్న మాటలు బట్టి ప్రభుని స్తుతించండి, ప్రార్థించండి. సంఘం మీద ఏలుబడి చేస్తున్న ఈ భయంకరమైన పాప నుంచి సంఘం విడుదల పొంది మాదిరి చూపించినట్లుగా మన మట్టుకు మనం కూడా పరీక్ష చేసుకుంటూ ప్రార్థించేద్దాం. ఒకరు ప్రార్థించండి.
సర్ప్రైజ్ లాడ్ సార్ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ రోజు నైనా ప్రభా, ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా, ఈ రీతిగా నా తండ్రి ప్రభా, మేము ఒక దగ్గర చేరి నా తండ్రి నాయనా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అనుగ్రహించినందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి ప్రభా, నీ రెక్క చాటున ఉంచిన తండ్రి ప్రభా, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి నైనా, నీ వాక్యాన్ని వినే కృపను అనుగ్రహించిన వాటి నీకే వందనాలు స్తుతులు చెల్లిసిన మా పరమ తండ్రి దేవా. ఈ లోకంలో నా తండ్రి ప్రభా, సంఘంలో నా తండ్రి ప్రభా, ఎంతో భేదాలతోనే ఉంటున్నాం నా తండ్రి ప్రభా, ధనిక ఇక పేద అనే ప్రభా భేదాలతోనే ఉంటున్నాం నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా దేవా, చర్చిలలో నా తండ్రి ప్రభా, ధనికుల ఒకవైపు ఇగో తండ్రి ప్రభా, పేదవారు ఒకవైపుగా ఉంటున్నారు నా తండ్రి ప్రభా. అలాంటి మనస్పార్థాలను తీసివేయండి నా తండ్రి ప్రభా. ఆ పాస్టర్లోనూ ఉన్న ప్రభా, అలాంటి ఇక్కడైనా ప్రభా మాటలను తీసివేయమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. పాస్టర్లు కూడా నా తండ్రి ప్రభా, వాళ్ళను ఒక రకంగాను, పేదవాళ్ళను ఒక రకంగానూ చూస్తున్నారు కానీ తండ్రి ప్రభా, అలాంటి భేదాలు లేకుండా నాయన ప్రభా, అలాంటి భేదకాలను విడిపించమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేము కూడా నా తండ్రి ప్రభా, పోలీస్ స్టేషన్లో వచ్చే వారిని ప్రభా, ధనికుల్ని ఒక రకంగా, పేదవారిని ఒక రకంగా చూస్తూ ఉన్నాము నా తండ్రి ప్రభా. మా పాపములను క్షమించుము తండ్రి, దేవా, ఇక నుంచినైనా ప్రభా మేము మారినైనా ప్రభా, మారు మనసు పొందిన తండ్రి ప్రభా, ఇక నాయన ప్రభా అలా కాకుండా అందరినీ సమానంగా చూసేవారిగానైనా ప్రభా, పేదవారిని ప్రేమించేవారిగా ఉండేటట్టు కృపను భాగ్యం అనుగ్రహించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. ఇగోనైనా ప్రభా, ఈ లోకంలోనైనా ప్రభా కులాల పిచ్చితో ఉన్నారు నా తండ్రి ప్రభా, అధిక కులం తక్కువ కులం అని నా తండ్రి ప్రభా, ఈ భేదాలతోనే ఉన్నారు నా తండ్రి ప్రభా, ఆ యొక్క కుల పిచ్చి నుంచి ప్రభా విముక్తిని దాయిచ్చండి నాయన ప్రభా. ఇగోనైనా ప్రభా, నీ చర్చికి వచ్చేటోళ్ళు ప్రభా అందరూ సమానులై ఉండే విధంగా చేయమని నీకే వందనాలు స్తుతులు చేసిన మా పరమ తండ్రి. దేవానికే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇగో ఈ వ్యత్యాసాలను తీసేయండి ప్రభా, ఈ వ్యత్యాసాల గురించి నాయన ప్రభా, నీ దేవదా దాసుడి ద్వారా ప్రభా మీరు దాసుల్లో మీరు ఉండి నా తండ్రి ప్రభా చక్కగా మాట్లాడిచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా నా తండ్రి ప్రభా. ఇగో నాయన ప్రభా, ఈ విన్న వాక్యాన్ని ప్రభా నీరు గట్టి ఫలింపు చేయమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా నా తండ్రి ప్రభా. మా హృదయాలు నాటుబడులాగా చేయమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా, వాక్యం చెప్పిన దైవజనులు కానీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఎంతో మందిని ప్రభా నీ మార్గంలో తీసుకురావాలని ప్రభా, నీ యొక్క నాయన ప్రభా నామస్మరణంలో తీసుకురావాలని ప్రభా. ఇగో నాయన ప్రభా, నశిస్తున్న వాళ్ళందరినీ ప్రభా ఏక తాటి మీద తీసుకొచ్చిన ఆయన ప్రభా, నీ వాక్యం వినే కృపను భాగ్యాన్ని అనుగ్రహించాలని ప్రభా ఎంతో ఆశపడుతున్నారు ప్రభా. బిడ్డని ప్రభా మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చండి తండ్రి ప్రభా. ఇగో నాయన ప్రభా, మేడం గారిని దీవించండి ప్రభా, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, చక్కటి జ్ఞానాన్ని పిల్లలకు దాయిచ్చండి నాయన తండ్రి ప్రభా. ఇగో నాయన ప్రభా, ఈ వాక్యం అంతటిని ప్రభా మీరే ప్రభా దీవించిన తండ్రి ప్రభా, అందరిలో ఇన్న వారి ప్రతి యొక్క ముక్తిలో ప్రభా ఈ వాక్యం నాటబడలాగా మా ప్రభువును రక్షకుడన్న యేసు క్రీస్తు గారు పాన్ని బట్టి అడిగి పెట్టుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.